యజ్ఞము తపస్సు దానము కూడా త్రివిధంగా ఎలా ఉంటాయి అంటే తీసుకునే ఆహారం, కర్మ చేసే యజ్ఞ భావన, చేసే తపస్సు, ఇచ్చే దానం, వాటి క్వాలిటీస్ని బట్టి శ్రద్ధ సాత్వికమా రాజసికమా తామసికమా. సాత్వికమైన శ్రద్ధ ఆత్మతత్వానికి అతి సమీపానికి తీసుకెళ్తుంది, రాజసికం ప్రాపంచిక విషయాలలో ఉంచుతుంది, తామసికం అంతకుముందు విన్నాం కదండి అనేక అల్ప జన్మలకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు త్రివిధములు ఏమిటి? సాత్వికం అయితే ఎలా ఉంటాయి, రాజసికం అయితే ఎలా ఉంటాయి, తామసికం అయితే ఎలా ఉంటాయి, ఈ మూడు తెలుసుకుంటే అప్పుడు శ్రద్ధను కూడా నీ చేతిలో ఉంటుంది, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. వీటిని కూడా సాత్వికం చేసి తద్వారా శ్రద్ధను, మనస్సును, అంతఃకరణాన్ని కూడా సాత్వికం చేయొచ్చు. అప్పుడు జ్ఞానం దానంతా అదే వికసిస్తుంది సాత్వికుని హృదయంలో. ఆహారం గురించి ముందు చెప్తున్నారండి, సాత్విక ఆహారం ఎలా ఉంటుంది అంటే సత్వగుణం వృద్ధి చెందుతూ ఉండగా అటువంటి వాళ్ళు ఏది రుచిగా అనుకుంటారు, వారికి నచ్చుతుంది ఆహారం, ఎటువంటి ఆహారం, ఆయుష్ పెంచేటువంటి ఆహారం, లైఫ్ టైం, లైఫ్ స్పాన్ని పెంచే ఆహారం, శరీరానికి సహకరించేటువంటి కూరగాయలు ఇటువంటివి అనమాట. సత్వ చిత్తశుద్ధి, సత్వము అంటే చిత్త స్థిరత్వం, చిత్త స్థిరత్వానికి సహకరించేటువంటి ఆహారం, బల ఆరోగ్య సుఖ, చక్కగా బలం వచ్చేది, ఆరోగ్యము సుఖము ప్రసాదించేది, ప్రీతివర్ధనాహ, ప్రీతిగా ఉండి ప్రీతిత్వం, సాఫ్ట్నెస్, పాజిటివ్నెస్, బాగా కారం తిన్నామనుకోండి ఆయన కోపం ఎక్కువ ఉంటుందండి, అలా అనమాట. ప్రీతిని వృద్ధి చేసేటువంటి, అందుకనే మనం చక్కగా మధురమైనటువంటి పదార్థాలు, పళ్ళు ఇవన్నీ ఆహారంగా మన పిల్లలకి మనం ఇస్తుంటాం, మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఆహారం కూడా చక్కడ లిమిటెడ్ కారంతో, చక్కటి రుచితో, చక్కటి విటమిన్స్ ఉన్నటువంటి కూరలతో తయారు చేసుకుని మనం తింటాం. ఆహారం ఆ విధంగా ఉంటే సాత్విక గుణంకి అది సహకరిస్తుంది. రస్యాహ, రస మంచి రుచి కలిగినవి, స్నిగ్ధాహ చమురు ఉన్నటువంటివి అంటే ఎండిపోనివి అనమాట, స్థిరాహ బుద్ధికి స్థిరత్వం కలగజేసేది, అంతేగాని షేకింగ్ కలగజేసేది కాదు, లేక మత్తు అటువంటి కలగజేసేది కాకుండా, ఆ హృద్య ఆహ్లాదం కలగజేసేది. ఇటువంటి ఆహారం, ఇటువంటి లక్షణాలు గల ఆహారం సాత్వికులకు ప్రియంగా ఉంటుంది, సత్వగుణం ప్రవృద్ధి అవుతుండగా వారికి ప్రియంగా ఉంటుందయ్యా. ఇక రాజసిక గుణం ప్రవృద్ధం అవుతున్న వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇష్టంగా ఉంటుందంటే ఖట్వా, బాగా చేదుగా ఉన్నవి, బాగా పులుపుగా ఉన్నవి, బాగా ఉప్పుగా ఉండేవి, బాగా వేడిగా ఉండేవి, బాగా కారంగా ఉండేవి, ఇటువంటి రుచిగా ఉంటాయండి. అంటే తమో రజోగుణం యొక్క ప్రభావం చేత, రజోగుణం వల్ల ఏమవుతుందండి, లోభ ప్రవృత్తి ఆరంభ, లోభం ఉంటుంది, కర్మల్లో ప్రవృత్తి ఉంటుంది, కర్మల్లోంచి అసమహ విరమించలేము, అలా కర్మల వెంట వెళ్తూ ఉంటాం, ఏదో చెయ్యాలని ఇటువంటి అవకాశం ఉంటే అది రజోగుణ ప్రభావం అనుకున్నాం కదా. దానికి కారణం ఏంటి, తినే ఆహారాన్ని బట్టి. చేదు, కట్వ, ఆమ్ల, పులుపు, లవణ, ఉప్పు, ఉచ్చుష్ణ బాగా వేడిగా ఉండేవి, తీక్ష్ణ బాగా కారంగా ఉండేది, రూక్ష పొడి చేసేవి, పొడిగా ఉండేవి, విదాహినహ అధికంగా దాహం కలిగించేవి, ఇటువంటివి ఆహార రాజస్య ఇష్ట. రాజస గుణం వృద్ధి చెందుతున్న వారికి ఇటువంటివి ఆహారాలు ఇష్టంగా ఉంటాయయ్యా. అయితే ఇవి దుఃఖ శోకమయ ప్రద, అధికంగా చేదు, అధికంగా పులుపు, అధికంగా ఉప్పు, అధికంగా వేడిగా ఉండేవాళ్ళు, ఆ వేడి ఉండే ఆహారం, బాగా కారం తినేవాళ్ళు, బాగా పొడి పొడి చేసుకుని తినేవాళ్ళు, ఎందుకంటే కొంత సాలిడ్ వెళ్ళాలండి లోపలికి. అలాగే విదాహినహ దాహం కలిగించేవి, ఇటువంటివన్నీ, ఇటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి, లోపల ఏదో తెలియని వర్రి, సింపుల్ థింగ్స్కి వర్రి, కూర్చోబుద్ధి కాదు, ఏదో చేయబుద్ధి అవుతుంది, దుఃఖము శోకము వృద్ధి అవుతూ ఉంటుందట. చూడండి మన వాళ్ళు ఆహారాన్ని బట్టి మనస్సు, తస్మాత్ అన్నమయం మనహ అని శాస్త్రం అండి, తీసుకునే ఆహారాన్ని బట్టి మనస్సు ఉంటుంది. ఇప్పుడు స్వామి దాన్ని వివరణ ఉపనిషత్ వాక్యం అన్నమయం మనహ అన్న వాక్యానికి మరికొంచెం డీప్గా రాజసగుణం వృద్ధి చెందుతూ ఉంటే ఎటువంటి ఆహారం రుచిగా ఉంటుంది చెప్పారు. అనగా మనం సాత్వికాహారం సాత్వికమైనటువంటి గుణం వృద్ధి కావటానికి కాను, హయ్యర్ పర్సనాలిటీకి వెళ్ళటానికి కాను, సాత్వికమైన ఆహారాన్ని మనం ఎక్కువ సార్లు స్వీకరించడం, అభిరుచి పెంచుకోవడం మంచిది. కానీ ఎక్కువ కారం, ఎక్కువ పులుపు, అలాగే ఎక్కువ చేదు, ఎక్కువ ఉప్పు, బాగా వేడిగా ఉండే పదార్థాలు ఇటువంటివి తీసుకుంటేనండి రజోగుణం వృద్ధికి అవి కారణం అవుతాయి. తద్వారా ఆ జీవుడు కర్మల పట్ల అవిశ్రాంతమైనటువంటి ధ్యాస ఏర్పడుతూ ఉంటుంది. దుఃఖము శోకము అధికం అవుతూ ఉంటాయి అని మనకు గుర్తుచేశారు చూడండి. తర్వాత తామసికులకు ఎటువంటి ఆహారం ప్రియంగా ఉంటుంది చూడండి. చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు. స్టైల్ ఆఫ్ లైఫ్లో ఈ చిన్న చిన్న విషయాలు తీసుకుని మనం మన గుణాలని మనం తినే ఆహారం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. దానికి సంబంధించిన ఆహారం శ్రద్ధతో తీసుకుని మనం ఆ సత్వగుణాన్ని హృదయంలో ప్రవృద్ధి చేసుకోవాలి. ఆహారం కూడా దానికి కారణమవుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఆహారం తీసుకోవాలి. ఆహారం రజోగుణ సంబంధమై తీసుకుంటే సత్వగుణాన్ని ప్రవృద్ధి చేసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు తమో గుణం అధికంగా ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారాన్ని లైక్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొస్తున్నారండి. యాతయామం సరిగ్గా పక్వం కానివి, యాతయామం గత రసం ఎండిపోయినవి, రసం లేనివి, పూతి పాసిపోయినవి, పర్యుషితం వదిలిపెట్టినవి, ఎవరు ఇతరులు వదిలిపెట్టినవి, ఉచ్ఛిష్టం తినగా మిగిలినవి, పర్యుషితం నిలవ ఉన్నవి, తినగా మిగిలినవి, అమేధ్యం అపవిత్రమైనవి, ఇటువంటి ఆహారాలు వీరికి ఎవరికి తామస గుణం. అలాగే మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళ అభిలాష కూడా తామసగుణ ప్రియత్వం వల్ల ఏర్పడుతూ ఉంటుందండి. ఈ విధంగా ఆహారం మూడు రకాలు. ఆహారాన్ని బట్టి గుణము సత్వగుణమా రజగుణమా అది ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. అది హృదయంలో స్థానం పొంది ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి అవుతూ ఉంటాడనమాట. ఇంత లింక్ ఉంది ఆహారానికి కూడా. అందుకనే గర్భస్థ మన ఆచారాల్లో ఒక గర్భంగా ఉన్న గర్భంలో ఉన్నప్పుడండి ఆ తల్లికి మనం ఆ 9 నెలలు వారు సాత్వికమైన భావాలు, సాత్వికమైనటువంటి ఆహారము, రససిద్ధమైనటువంటి ఆహారము, అలాగే కొన్ని ముఖ్య చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆ ప్రకృతిలోని కొన్ని సరస్వతి ఆకు ఇటువంటివి ఇస్తామన్నమాట అండి. ఈ ఆహారం ఆ బిడ్డ యొక్క మెదడుని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతను ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతని ఏ స్వభావానికి ఒక హయ్యర్ ట్రెండ్కి హెల్ప్ చేస్తుందండి. ఈ విధంగా మనం ఆహారం మూడు విధాలుగా చెప్పుకున్నామయ్యా. ఇప్పుడు యజ్ఞం చేసేవారు ఆ యజ్ఞం అఫలాకాంక్షిభి సాత్విక గుణం ప్రవృద్ధమైనప్పుడు ఆ పర్సనాలిటీ గలటువంటి వ్యక్తి ఏ విధంగా చేస్తారంటే అఫలాకాంక్షిభి, నాయన దీని ఇది నాకేదో ప్రయోజనం ప్రాపంచికంగా కావాలి, ఐ మస్ట్ బికమ్ పాపులర్, ఇలా లౌకికమైనది ఏది కోరుకోకుండా ఫలాన్ని ప్రపంచానికి వదిలేసి లోక కళ్యాణ మగుగాక అనేటువంటి మహత్తరమైనటువంటి ఆశయంతో అఫలాకాంక్షులై ఉంటారండి. ఎవరు? సత్వగుణ సంపన్నులు. ఎప్పుడు? వాళ్ళు యజ్ఞాలు నిర్వర్తించేటప్పుడు. యజ్ఞో విధి దృష్టో, శాస్త్రము మాకు నియమించింది కాబట్టి శాస్త్ర దృష్టితో చేస్తూ ఉంటారు. శాస్త్రములు ఇది శుభప్రదానికి, లోకానికి మంచిది, ఇటువంటి యజ్ఞాలు యాగాలు, అలాగే ఈ కలెక్టివ్ కార్యక్రమ యజ్ఞ భావితులై చేయటము, దేవుడి పెళ్లిలో పాల్గొనడం కూడా ఒక యజ్ఞ భావనేనమండి. ఇటువంటివన్నీ కూడా విధి దృష్టో, ఇది శాస్త్రం చెప్పింది, విధి చెప్పింది కనుక మనం చెయ్యాలి అన్న భావంతో చేస్తారు. ఏదో ఫలాకాంక్షతో కాదు. యజ్యతే ఎష్టవ్యమేవ ఏతి, ఎష్టవ్యమేవ ఇతి, ఇది నా కర్తవ్యం కదా, ఇట్ ఈజ్ మై డ్యూటీ టు డూ అని మనస్సమాధాయ, మనస్సును సమాధానపరుచుకొని వారు యజ్ఞ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారండి. అది సాత్విక యజ్ఞం అనిపిస్తుంటుంది. అలా కాకుండా రాజసిక యజ్ఞం చేసేవాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, అభిసంధాయతు ఫలం, ఒక ప్రయోజనం, ప్రపంచంలో మాకు ఇది పొందాలి, అది కావాలి, ఈ ప్రపంచంలో ఏదో కలిసి రావాలి, ఇటువంటి ఉద్దేశంతో దంభం, కొంచెం దంభంతో అంటే 10 మంది అనుకోవాలి, దంభార్థం, దంభము కొరకు అందరూ ఇతను గొప్ప యజ్ఞం చేశాడనో మహానుభావుడనో అనుకోవాలి అనే ఉద్దేశంతో చేయటండి. దంభార్థమపిచ ఏవయత్ ఇద్యతే భరతశ్రేష్ట తమ్ యజ్ఞం, దంభం కోసం చేసేది, కర్మ ఫలితం కోరి చేసేది ఇటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞము అంటారు. మా నెక్స్ట్ తామసిక యజ్ఞం గురించి చెప్తున్నారండి. విధిహీనం, శాస్త్రం ఏ పద్ధతి చెప్తే అది సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా ఫాలో కాకుండా అది పక్కన పారేసి ఏదో ఊరికే చేసేయటం, విధిహీనం, ఒక సిస్టమ్ లేకపోవటం, శాస్త్రాలు చెప్పింది దృష్టిలో పెట్టుకోకపోవటం, అసృష్టాన్నం, అన్నదానం లేకపోవటం. మనం ఈ యొక్క యజ్ఞం చేస్తే, ఒక కార్యక్రమం చేస్తే అన్నదానం చేయాలండి. అన్నదానం అనేది ఒకసారి ఏదో సంవత్సరానికి ఒక అకేషన్లో చేసేది కాదండి, రోజు కొంచెం అన్నం. కొంతమంది సీతారామాంజనులు, ఏలేశ్వర సీతారామాంజనులు గారు ఇటువంటి మహానుభావులు ఉన్నారు. పూర్వకాలంలో మా చిన్నప్పుడు మన కూచిపూడిలో ఒక చిన్న ఆచారం ఉండేదండి, నేనే సిగ్గుపడుతున్నా, అది నేను ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఎవరిని ఏమంటలేదు, పెద్దల యొక్క ఆచారం గుర్తు చేసుకుంటున్నామండి. వారు వంట అయిందా అని అడిగేవారండి, సీతారామంజనులు గారు నా పెదనాన్నగారండి. వారిని వంట అయిందా అంటే మా పెద్దమ్మగారు సీతారామమ్మ గారు చెప్పేది, అయ్యింది, వెంటనే ఒక స్నానం చేసేసి చుట్టూ ఒక తుండు కట్టుకుని వీధిలోకి వచ్చేవారండి. వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని తీసుకుని వారికి భోజనం పెడుతూ నేను కూడా భోజనం చేయాలి, నేను భోజనం చేసే ముందు వారు కూడా భోజనం చేయాలి. ఆచారం ఇక్కడ ఉండేదండి కూచిపూడిలో. పెద్దలు మా చిన్నప్పుడు మేము గమనిస్తుండేవాళ్ళం, లేక వింటూ ఉండేవాళ్ళం, కొన్ని చోట గమనించాం, కొంత వింటూ ఉండేవాళ్ళం. శాస్త్రులు గారు ఇటువంటి వాళ్ళు భోజనానికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టే రామకృష్ణయ్య గారు కూడా ఉండేది, ఇటువంటివి పెద్దలు అలా ఆచారాలు చేసేవాళ్ళు అండి. వారు అతిథితో పాటు భోజనం చేసేవారు, అతిథి లేకపోతే భోజనమే లేదు. ఆ రోజు ఒక గంట సేపు అతిథి దొరకకపోతే వారి ఇంటికి భోజనం రారు, అందుకని ఎవరో ఒకళ్ళని తీసుకుని వచ్చేవారు అనమాట. అదొక చిన్న ఆచారం అనమాట అండి. ఈ విధంగా అన్నదానం అనేది దైనందికంగా చేసేదండి. అటువంటి అన్నదానం ఉద్దేశంగా లేకుండా ఊరికే ఏదో మనం యజ్ఞం కార్యక్రమం చేశాము అని అనిపించుకోవటం, మంత్రహీనం, మంత్రం లేకుండా ఏదో మంత్రం మీద గౌరవం లేకుండా, అదక్షిణం, మనకు ఎవరికి దక్షిణలు ఇవ్వాలో ఆ దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధా విరహితం, శ్రద్ధ లేకుండా ఏదో బలవంతం మీద ఎవరన్నా కోపడతారనో, లేకపోతే ఎవరికో భయపడో, లేకపోతే తప్పదురన్న ఆయన, ఏదో భార్య ఊరికే సతాయిస్తూ ఉంటుంది సత్యనారాయణ చేద్దామని, నా కర్మరన్న ఆయన బలే పెళ్ళం వచ్చిందని, ఇక ఈవిడ పోరు పడలేక ఏదో సత్యనారాయణ ప్రారంభించి అయిందా అయిందా ఏమయ్యా తొందరగా చేయి అంటుంటారు. ఇట్లా ఈ భావంతో చేసేవాళ్ళని తమో గుణ యజ్ఞము అంటున్నారు. తామసం పరిచక్షతే, అటువంటి శ్రద్ధ లేకుండా, విధిహీనంగా, విధి విధానాలు లేకుండా, అన్నదానం లేకుండా, మంత్రం మీద గౌరవం లేకుండా, దక్షిణ లేకుండా, శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞము తామసిక యజ్ఞము అవుతుందయ్యా. అలాగే తపస్సు గురించి కూడా చెప్తాను, 3 రకాలు. అంటే ఏంటండి, చేసే యజ్ఞాన్ని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి, చేసే శారీరక తపస్సుని బట్టి ఇవన్నీ నిర్ణయిస్తాను అండి. దేవి శ్రద్ధని, శ్రద్ధని బట్టి అతను సాత్వికుడా, రాజసు కూడా, తామసికుడా. సాత్వికుడు పరమాత్మకు అతి సమీపంగా ఉంటాడండి, అతి సులభంగా పొందుతాడు అన్నమాట. అందుకని ఈయన 3 చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనం జాగ్రత్త పడాల్సి వస్తుందండి. మనకు సాధన అంటే కేవలం ఏదో ధ్యానము, తపస్సు అనుకుంటున్నాం, తీసుకునే ఆహారము, ఆహారం చూడండి, పెద్దలు చెప్తుండేవారు. అస్మద్ గురువులు శ్రీ 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 విద్యా ప్రకాశానంద స్వామి వారు భగవద్గీత ఉపన్యాసం మీరందరూ వినే ఉంటారు, కొందరు అంటూ ఉంటారు, ఏమయ్యా నువ్వు చెప్తుంటే కొంచెం వారి టచ్చి, వారు ఎలా చెప్తున్నారు, వారు అంత జోకిగా చెప్పకపోయినా, అంత క్లారిటీ చెప్పకపోయినా వారి శిష్యుని కాబట్టి కొంతమంది అంటూ ఉంటారండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట ఆహారం గురించి, విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు. వారి ఉపన్యాసం చాలాసార్లు వినటం వల్ల కొంత వారి వే ఆఫ్ అప్రోచ్ నాకు కూడా వచ్చిందండి, అందులో అనుమానం లేదు. ఆహారము వారు సాత్విక ఆహారము, ఇందాక మనం సత్వం చెప్పాను, రససిద్ధ రస్య స్నిగ్ధ ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృద్య, ఇందాక చెప్పున్నాం కదండి. ఆహారం సాత్వికమైన ఆహారం, న్యాయార్జితమైన ఆహారం, దైవార్పితమైన ఆహారం, మిత ఆహారం, ఈ నాలుగు నియమాలు అనుసరించాలనాయన అని చెప్తుండేవారు. అలా శాస్త్రాలు చెప్పిన ఉపాయాలు మనం ఆశ్రయిస్తూ ఉండాలండి. ఇప్పుడు తపస్సు, శారీరక తపస్సు. తపస్సు మూడు రకాలండి స్వామి. తపస్సు అంటే మనం ఏమనుకుంటాం, ఎక్కడైనా అడవిలోకి వెళ్ళో ఒక ఏకాంత ప్రదేశంలో అక్కడ ఉండి కేవలం అక్కడే కూర్చుని భజన భగవన్నామస్మరణ చేయటం, లేక ప్రాణాయామాదులు చేయటం, లేకపోతే ఆ ధ్యాసం నిలపటం, ఇటువంటివి తపస్సు ఏమో అనుకుంటాం. స్వామి తపస్సుకి ఒక చిన్న కొత్త మీనింగ్ ఇచ్చారండి. తపనయే తపస్సు అన్నారు. ఇక్కడ స్వామి సాత్విక తపస్సు గురించి చెప్పదలుచుకుంటూ ముందు శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, మూడు తపస్సులు చెప్తున్నారండి. తపస్సు అనేది కేవలం ఏదో అడవుల్లోకి వెళ్ళి చేసేది కాదయ్యా, అది ఇక్కడ ఉండి కూడా అందరం చేయవలసిందే అని చెప్తూ శరీరంతో తపస్సు చేయటం అంటే ఏమిటి, వాక్తో తపస్సు చేయటం అంటే ఏమిటి, మనస్సుతో తపస్సు చేయటం అంటే ఏమిటి చెప్పుకొస్తున్నారండి. దేవ అంటే ముందు శారీరక తపస్సు చేస్తున్నారు చెప్తున్నారు. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం. ఏమండి, మనం గౌరవించాలి, పూజించాలి, ఉపాసించాలి ఎవరెవరిని, దేవతలను, ద్విజులను అంటే శాస్త్రములు తెలిసిన మహనీయులను, గురువులను, ప్రాజ్ఞులను అంటే విజ్ఞులను, శాస్త్రములు తెలిసినటువంటి మహనీయులను, వీళ్ళని మనము పూజాభావంతో వారితో సంభాషించటం, వారి పూజ, వారికి రెస్పెక్టింగ్ దెమ్, ఇది శారీరక తపస్సు అండి. అంతేకాకుండా శుచియే శౌచనం, శుచి అయినటువంటి భావములు కలిగి ఉండటం, శుచిగా మాట్లాడటం, ఇది శౌచం, ఈ శారీరక తపస్సులో భాగం అండి. అలాగే రుజుత్వం, ఆర్జవం, ఇది కూడా శారీరక తపస్సు అండి. మనోవాక్ కాయములందు ఒక రకమైన ఏకత్వం, మనశ్శుద్ధి, ఇంద్రియ ఉద్దేశము చెప్పే మాట ఒకే రకంగా ఉండటం, బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం పరబ్రహ్మమునందు రమించడం అనేటువంటి ఒక ఉత్తరోత్తమోత్తమైన అర్థం ఉందండి. అలాగే ఈవెన్ కుటుంబ వ్యవస్థలో ఉన్నవారికి కూడా కొన్ని నియమాల ప్రకారము ఏది బ్రహ్మచర్యమో చెప్పబడింది. అల్టిమేట్లీ మనస్సు పరబ్రహ్మమునందు రమించటం బ్రహ్మచర్యం, అహింసాచ, ఇతర జీవులను బాధించకపోవటం, ఇవి శారీరక తపస్సు అండి. సో శరీరంతో చేసే తపస్సు. ఐ రిపీట్, దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, వీరిని పూజించటం, గౌరవించటం, వారికి సేవించటం, శుచి అయిన భావాలు కలిగి ఉండటం, రుజుత్వం, బ్రహ్మచర్యము, అహింస, ఇవి ఫాలో అయితే ఇది శారీరక తపస్య, శారీరం త తప ఉచ్యతే. ఇది శరీరంతో చేసే తపస్సు. ఇవి ఫాలో అయితే మనం శరీరంతో తపస్సు చేస్తున్నట్లే. వాక్ తపస్సు చెప్తున్నారు. దెన్ అనుద్వేగకరం వాక్యం. మనం ఒక మాట మాట్లాడితే అవతల వారికి సౌకర్యంగా ఉండాలి, వారికి ఉద్వేగం కలిగించకూడదు, పైగా అనుద్వేగంగా ఉండాలి, అనెమోషనల్గా ఉండాలి. అను ఉద్వేగకరం వాక్యం. అవతల వాళ్ళకి బాధ కానీ లేకపోతే దుఃఖం కానీ అవమానం కానీ అనిపించకూడదండి. అప్పుడు ఉద్వేగకర వాక్యాలు అవుతాయి అవి. కోపంగా మనం మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళకి బాధగా ఉండదండి, అది ఉద్వేగకర వాక్యం. ఇక్కడ స్వామి వాచిక తపస్సు చెప్తూ అను ఉద్వేగకరం వాక్యం, అవతల వాళ్ళకి ఉద్వేగము కలగనీయనటువంటి వాక్యములు మాట్లాడటం. సత్యం, సత్యం మాట్లాడటం. ప్రియ హితం, సత్యమై ఉండాలి, ప్రియమై ఉండాలి, హితమై ఉండాలి. సత్యం శివం సుందరం అంటారు చూడండి. మనం మాట్లాడితే ఆ మాట్లాడేది సత్యం అయి ఉండాలి. సత్యము సత్యం కదా అని అవతల వాళ్ళకి సత్యం చెప్తున్నానండి, నువ్వు బాధపడితే పడు, నాకేమిటి అనకూడదండి. అవతల వాళ్ళకి ప్రియంగా కూడా ఉండాలి, ప్రియంగా చెప్పాలి. ది స్టైల్ వీ సెలెక్ట్ టు టెల్, ప్రియంగా ఉండాలన్నమాట. అది ఆంజనేయ స్వామి మొట్టమొదట రామచంద్రమూర్తి వారుని మారువేషంలో సుగ్రీవుడు పంపగా దర్శించినప్పుడు చెప్పిన మాటలకి లక్ష్మణుడితో రాముడు అంటారు చూడండి, ఈయన నాలుగు వేదాలు చదివి ఉంటాడయ్యా, లేకపోతే ఇలా మాట్లాడలేడు అంటారు. ఆ మాటలు ప్రియంగా ఉండాలి, పర్పస్ఫుల్ అండ్ ప్రియంగా ఉండాలి. హితం శ్రేయస్సు కలగజేసేటట్టుగా ఉండాలి. సత్యమై ఉండాలి, ప్రియమై ఉండాలి, హితమై ఉండాలి. సత్యం శివం సుందరం అని కూడా వీటిని అంటారండి. అలా మన వాక్యాలు ఉంటే అది వాక్ తపస్సట. తపస్సు అంటే మామూలుగా ఏమనుకున్నామండి, ఎక్కడో అడవులకు వెళ్ళటం, ఏదో గడ్డాలు పెంచడం ఇట్లా అనుకుంటున్నాం. కాదండి, సినిమాల్లో చూసి అనుకుంటుంటాం కదా, అది కాదండి. ఇందాక మనం శారీరక తపస్సు చెప్పుకున్నాం, ఇప్పుడు వాక్ తపస్సు చెప్తున్నాం. అనుద్వేగకరమైనగా అవతల వాళ్ళకి సంతోషం కలిగేటట్టు, ఎమోషన్ కలగకుండేటట్టు, బాధ కలగకుండేటట్టు మాట్లాడితే అది వాచిక తపస్సు అండి. అలాగే సత్యము హితము ప్రియము అయిన విధంగా మాట్లాడితే అది వాక్ తపస్సు. ఇంకా స్వాధ్యాయ, పరమాత్మకు సంబంధించిన గానం చేయటం, లలిత సహస్రం చదవటం, పురాణాలు చదవటం, ఇదిగో ఇలా మనం భగవద్గీత సంభాషించుకోవటం, ఇది కూడా స్వాధ్యాయం అండి. అభ్యసనం చేయవ, శాస్త్రములు చెప్పిన మార్గంలో అభ్యాసం చేయటం. అంటే నాయన ఇదిగో నీ ఒంటికి నీకు భగవద్గీత రావాలి, లేక లలిత సహస్రం రావాలి, అటువంటివి మా గానం రోజు పొద్దున్నే కాసేపు కొన్ని అధ్యాయాలు నోటికి రావాలి, ఇటువంటివి అభ్యసనం. ఇవి వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాంగ్మయ తపస్సు. ఇందాక శారీరక తపస్సు చెప్పారు, వాక్కుతో ఎలా తపస్సు చేయాలో చెప్పారు. మళ్ళా అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం, స్వాధ్యాయం, అభ్యసనం. అప్పుడేమవుతుందండి, ఇది వాక్ తపస్సు అవుతుంది. ఇక మానసిక తపస్సు అండి. మనస్సుతో తపస్సు చేయటం, మన ప్రసాద, మనస్సు అండి, నిర్మలంగా అట్టబెట్టుకోవటం. దానిలో దోషమైన ఆవేశము, అసూయ, కోపము, అయిష్టము ఇటువంటి రానివ్వకుండా మనస్సులో భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇటువంటి ఫిలప్ చేస్తే అండి మనసు నిర్మలంగా ఉంటుందండి. నిర్మలమైన మనస్సు ఉంటే, అది సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటే అది మానసిక తపస్సు అండి. సౌమ్యత్వం, పాజిటివ్నెస్, పాజిటివ్ యాటిట్యూడ్, మనం ఎవరికైనా ఏదైనా సహాయం అడగగానే చేయాలనే ఉత్సాహం రావటం, సౌమ్యత్వం. మౌనం, ప్రాపంచిక విషయములను సంభాషించకపోవడం. వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, ఇలా చూడండి, ఇద్దరు ముగ్గురు నడుస్తూ కూర్చుంటే అరుగుల మీద ఒక్కొక్కసారి కొంతమంది, అందరిని నేను అన్నండి, ఏదో లౌకిక విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటుంటారండి, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళని. అవి అట్లా, అది కాకుండా ప్రాపంచిక విషయముల పట్ల ఒక మౌనం అవి పట్టించుకోకుండా భగవద్ విషయాలు సంభాషించుకోవటాన్ని మౌనంతో అంటారండి. ఆత్మ నిగ్రహ, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియముల మీద నిగ్రహం, ఇవన్నీ ఏంటండి మానసిక తపస్సు అనమాట అండి. భావ సంశుద్ధి, సంశుద్ధి అయినటువంటి భావాలు, మహనీయుల యొక్క భావాలు, అభిప్రాయాలు, శాస్త్రకారుల భావాలు, అభిప్రాయాలు సంభాషించుకోవటం అండి. రామాయణంలో ఎలా చెప్పారు, రామచంద్రమూర్తి ఎలా చెప్పారు, యోగవాసిష్ఠుల్లో ఎలా చెప్పారు, భారతంలో కృష్ణ పరమాత్మ ఎలా చెప్పారు, భాగవతంలో భక్త మహాశైలి ఏ విధంగా సంభాషించారు, ఇటువంటివి వీటి సంబంధించిన భావాలు సంశుద్ధి. ఇది తపో మానసం ఉచ్యతి. తపో మానసిక తపస్సు అండి. అంటే మనం ఇక్కడ కూర్చునే మామూలు మన ఇళ్లలో మన గృహస్థులమై ఉండే ఈ తపస్సు చేయొచ్చండి. శారీరక తపస్సు, వాక్ తపస్సు తర్వాత ఈ మానసిక తపస్సు చెప్పారండి. మనస్సు నిర్మలంగా ఉండటం, పాజిటివ్ అండ్ సాఫ్ట్ యాటిట్యూడ్, సౌమ్యత్వం, మౌనత్వం, ప్రాపంచంలో ఏవో జరుగుతుందో వాటి అనవసరంగా ఊరికి వాటి గురించి సంభాషించకపోవడం, ఆత్మ నిగ్రహ, ఇంద్రియాల మీద నిగ్రహము, భావ సంశుద్ధి, ఉత్తమమైన భావాలు కలిగి ఉండటం, ఉత్తమమైన విశేషాలు చెప్పుకోవడం, ఇది వాటి మీద మననం చేయడం, వాటి మీద ఆలోచన పెట్టడం. కొంతమంది ఏం చేస్తారు చూడండి, సుందరాకాండ పారాయణం చేస్తూ ఉంటారండి. సుందరాకాండ పారాయణం చేసేటప్పుడు మా చిన్నప్పుడు నాకు పెద్దవాళ్ళు చెప్పారు, ఈ ఊళ్ళోనే, నాయన సుందరాకాండ రెండు రకాలుగా పారాయణం చెయ్యవచ్చు అని చెప్పారు. ఒకటి సుందరాకాండ వాల్మీకి మహర్షి రచించిన వాది, చక్కగా రోజు పారాయణం చేయటం మా నాన్నగారు చేస్తుండేవారు. రెండో విధానం ఒకటి చెప్పారండి పెద్దలు, ఏంటంటే ఆ మనస్సుతో ఒక సినిమా స్క్రీన్ కల్పించుకుని మనస్సుతో ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి నుంచి అనుజ్ఞ తీసుకుని ఆ గుర్తు ఉంగరం తీసుకుని బయలువెడల్ని అప్పటి నుంచి సంఘటనలన్నీ మనస్సుతో చూస్తూ కల్పనతో చూస్తూ వారు సముద్రం దాటడం, అక్కడ ప్రవేశించడం, అక్కడ అనేక సెర్చెస్, అనేక వెతుకుడు, ఆ రాక్షసుల సంహారము, తర్వాత అమ్మవారి దర్శనము, ఇదంతా ఒక సీన్ని చూసినట్టుగా చూడటం అనమాట. మనస్సుతో చూడటం అనమాట. ఇది కూడా మానసిక తపస్సు అండి. ఈ విధంగా మనస్సుతో ఉన్న చోటే మనం తపస్సు చేయొచ్చు. అలాగే పెద్దల యొక్క కార్యక్రమాలు, భక్తుల యొక్క జీవిత విశేషాలు, ఇలా మనస్సుతో భావన చేయటం కూడా మానసిక తపస్సు అండి. ఈ విధంగా ఇప్పుడు శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు చెప్పిన తర్వాత సాత్విక తపస్సు అంటే ఏమిటి అనేదానికి వచ్చిన డెఫినేషన్ ఇచ్చారండి. మూడు కూడా తపస్సులు అండి. అయితే అవి సాత్వికం ఎప్పుడవుతాయి, శ్రద్ధయా పరయా, ఉత్తమమైనటువంటి శ్రద్ధతో చేయబడినవి. పరయా శ్రద్ధయా తప్తం, చేసే తపస్సు, చేసే కార్యక్రమం అత్యంత శ్రద్ధగా చేయటం. తప్ త్రివిధం నరైహి అఫలాకాంక్షిభి యుక్తైహి, ఎటువంటి లౌకికమైనటువంటి ప్రయోజనము కాకుండా యుక్తైహి మస్త్ చక్కటి ఆసక్తితో, ఇన్వాల్వ్మెంట్తో శ్రద్ధగా చేయటం, అప్పుడు సాత్విక తపస్సు అండి. అంటే లౌకికమైన తపస్సుల కోసం ఫలాల కోసం కాకుండా పరమాత్మ యొక్క పాదాలు నా హృదయం చేరాలి, నా హృదయంలోని దోషాలు తొలగాలి అనేటువంటి అభిలాషతో, ఆశయంతో, అత్యంత శ్రద్ధగా, ఇన్వాల్వ్మెంట్తో, యుక్తైహి ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్, శ్రద్ధయా పరయా శ్రద్ధయా చక్కమైన శ్రద్ధతో, ఏ నరుడు ఎవరైతే చేస్తారో తపస్సు, ఆ తపస్సు సాత్వికం పరిచక్షతే, అది సాత్విక తపస్సు అనిపిస్తుంది అనుకోండి, అనిపించబడుతుందండి, సాత్విక తపస్సు అవుతుంది. అలా కాకుండా సత్కారమాన పూజార్థం నేను ఈ తపస్సు చేస్తున్నాను అయితే మరి 10 మంది నన్ను మెచ్చుకోవాలి, సన్మానం చేయాలి, సత్కారాలు చేయాలి అనే ఆశయంతో తపస్సు చేస్తాం, ఇతరులు నన్ను చాలా గౌరవించాలి, పూజించాలి, మహనీయుడు అనుకోవాలి, ఈ రామకృష్ణకి చాలా విషయాలు తెలిసే భలే చెప్తున్నాడే చాలా గౌరవించాలి అని అందరూ అనుకోవాలి అనే ఆశయంతో చెప్పాననుకోండి, సత్కార మాన పూజార్థం, సత్కారముల కొరకు ఇతరుల చేత పూజింపబడటానికి తపో దంభేన దంభముతో చేసే తపస్సు. క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం, సత్కారం కొరకు దంభంతో చేసేటువంటి తపస్సు రాజసిక తపస్సు అనమాట అండి. ఇక తామసిక తపస్సుకు చెప్తున్నారు, మూఢాగ్రాహేణ వివేకంతో కూడిన జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా ఏదో ఊరికే చేయడం, వాళ్ళు చెప్పారు చేస్తున్నారంటే మొండి పట్టుదలతో, అసలు ఏది శుభమో అశుభమో, ఏది వసతి ఏది అందరికీ కన్వీనియన్సు ఇటువంటి గమనించకుండా తనను తానే బాధించుకుంటూ ఆత్మనో ఎత్ పీడయా పరస్య ఉత్సాధనార్థం వా. కొందరు తపస్సు ఎలా చేస్తారంటే అండి, నేను ఈ చేసే ఈ తపస్సు వల్ల వారికి ఏదో అన్యాయం జరగాలి అని ఇతరులకు కష్టం కలగాలనో బాధ కలగాలనో ఉద్దేశంతో చేస్తుంటారండి. ఇలా చేస్తే ఇది తామసికమైనటువంటి తపస్సు అన్నమాట. పరస్య ఉత్సాధనార్థం వా తత్ తామసం ఉదాహృతం. ఇది తపస్సు అన్నమాట.